సామీప్య అంటే సమీపంగా అని అర్థం. సమీపంగా అంటే సమీప దగ్గరగా ఉండటం అనమాట, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అని అర్థం. ఇదేమిటి? ఇది కొంచెం కష్టమైనటువంటిది. ఇది కూడా దురాచారు అయినటువంటి వాడికి కూడా వీలైనటువంటిది. ఏమిటది అని అంటే, ఎవరైతే ధ్యాన సమయంలో అంటే ధ్యానం చేస్తూ భగవద్ ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో వెన్నెముక మధ్యలో నిటారుగా ఉన్నటువంటి సుషుమ్నానాడిని గుర్తించి వెన్నెముకని ఆశ్రయించుకొని సుషుమ్నానాడి ఉందని చెప్తున్నాం కదా, దాన్ని గుర్తించి భూమికి లంబంగా నిటారుగా కూర్చుండి అంటే ఏమాత్రం వండకుండా స్ట్రైట్ గా అలా లంబంగా కూర్చొని గుద భాగం మొదలు శిరస్సు వరకు ఉన్నటువంటి ఈ మార్గం మొత్తాన్ని కూడా, ఆ మార్గం మొత్తం మీద మనస్సును నిలిపి, ఇక మనస్సును ఎప్పుడు కూడా ఆ మార్గంలోనే ఉంచాలి, సుషుమ్నానాడి ఆ మార్గంలోనే నిలిపి అందులో సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. దీన్ని ఏమంటారంటే యోగ ధారణ అంటారు. ఇది యోగ ధారణ అంటే ఇదే. కాబట్టి మళ్ళీ ఒక్కసారి యోగ ధారణ ఏమిటారంటే, సుషుమ్నానాడి ఏదైతే ఉందో ఆ సుషుమ్నానాడిలోనే మన యొక్క మనస్సు నుంచి ఆ మార్గం అంతటా కూడా భగవంతుణ్ణి మనం అందులో ప్రతిష్ఠించుకొని ఆ భగవంతుణ్ణే భావిస్తూ అలా గనక ఉన్నట్లయితే దాన్ని యోగ ధారణ అన్నారు. ఇలా యోగ ధారణ చేస్తూ క్రమం తప్పకుండా కాశీక్షేత్రంలో నివాసం ఏర్పరచుకొని అనుష్ఠిస్తే, మళ్ళీ ఇక్కడ కాశీక్షేత్రం వచ్చింది అంటే ఏమంటే అందరం చెంబు తప్పాడ పట్టుకొని కాశీక్షేత్రాన్ని ఆ పోవటం ఒక మార్గం, కాశీక్షేత్రానికి పోయి అక్కడే నివాసం ఏర్పరచుకోవటం ఒక మార్గం. అది పై అర్థంగా అలా అనిపించినా దాంట్లో మళ్ళీ ఇంకొక అసలైనటువంటి అర్థం ఉంది. అదేమిటి అని అంటే, కాశీ అంటే ప్రకాశించే సంపూర్ణ అంతఃకరణ అని అర్థం. కాశీ అంటే ప్రకాశించే సంపూర్ణ అంతఃకరణ, మన అంతఃకరణ మనోబుద్ధులు ఈ బాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ స్థానాన్ని కాశీ అన్నారు. అట్లా గనక ఆ కాశీక్షేత్రంలో ఈ ప్రకాశించే కాశీక్షేత్రంలో భక్తితో నిత్యము సత్సంగ విషయాల్ని స్మరిస్తూ, మరి సత్సంగ విషయాల్ని స్మరించాలంటే అసలు సత్సంగం అంటే ఏమిటో తెలుసుకొని ఆ సత్సంగం అనేటువంటిది ఒకటి ఉండాలి, ఉండి అందులో ఉన్నటువంటి విషయాన్ని స్మరించుకుంటూ సంపూర్ణమైనటువంటి ధ్యాన నిష్టలో ఆసక్తి కలిగి మనోబుద్ధులన్నీ కూడా దాంట్లోనే నిలిపినటువంటి వాడు, ఇది అనుష్ఠానం అంటారు. అటువంటి అనుష్ఠాన పరుడు అనుష్ఠాన దశలో అంటే ఈ సాధన చేస్తున్నటువంటి దశలో మరణిస్తే, సాధన చేసిన దశలో మరణిస్తే అంటే మరణించేదాకా సాధనలోనే ఉండాలి, అంటే మధ్యలో కనుక వదిలిపెట్టి కాసేపు అటు పోయేస్తారండి బదా ఉపయోగిస్తారండి కాదు. అంటే ఎప్పుడు మరణం అనేది వస్తుందో తెలియదు కాబట్టి ఆ మరణం అనేది ఎప్పుడు వచ్చినా సరే నేను మాత్రం ఆ పరమాత్మ స్థితిలోనే ఉండాలి అనేటువంటి భావన ఉంటే, కాబట్టి అలా గనక ఉన్నటువంటి వాడు అప్పుడు మరణిస్తే ఏమవుతుందంట, ఇంకా పూర్తిగా అప్పుడు అలా మరణించినటువంటి వాడు తారక మంత్రాన్ని పొందుతాడు. అప్పుడు తారక మంత్రాన్ని పొందుతాడు. తారక మంత్రాన్ని ఎలా పొందుతాడు? మళ్ళీ పరమశివుడు మరణ సమయంలో కుడి చెవిలో ఉపదేశం చేస్తాడు. దానితో అతడు ఆ ముక్తి మార్గంలో, ఆ సామీప్య ముక్తి మార్గంలో ప్రయాణిస్తాడు. దీన్నే సామీప్య ముక్తి అన్నారు. ఇలా తారక మంత్రాన్ని స్మరిస్తూ ఇలా ఆ ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తాడు. మళ్ళీ ఇంకొక విధానం కూడా ఉంది, అదేమిటంటే ఎవరైతే ఎల్లప్పుడూ గురువుల్ని ఆశ్రయించి ఉపనిషత్తుల యొక్క సారాన్ని గ్రహిస్తూ యోగ ధారణ, ఇందాక చెప్పాం యోగ ధారణ, సుషుమ్నానాడిలో మన యొక్క మనస్సును నిలిపి అందులో భగవంతుణ్ణి భావించటం, అలా యోగ ధారణ క్రమం తప్పకుండా చేస్తూ అంటే గురువులను ఆశ్రయించి ఉపనిషత్తుల సారాన్ని గ్రహిస్తూ యోగ ధారణ చేస్తూ మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి గురువుల్ని ఆశ్రయించడం, రెండు యోగ ధారణ, మూడు ఉపనిషత్తుల సారాన్ని గ్రహించడం. ఇలా చేస్తూ కాశీలో గాని ఎక్కడైనా గాని మరణిస్తే అతడు ఈ సామీప్య ముక్తిని పొందుతాడు. ఆ ముక్తిని పొందేటువంటి వాడు జీవించి ఉన్నటువంటి కాలంలో అప్పుడైనా సరే లేదా మరణ సమయంలో అప్పుడైనా సరే కుడిచెవిలో తారక మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని, మహామంత్రాన్ని దేన్నైనా సరే గురువు గనక ఉపదేశిస్తే, ముందుగానే మనం మాట చెప్తున్నాం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, గురువుని ఆశ్రయించడం అని అన్నారు. గురువునే సర్వస్వంగా ఆశ్రయించినప్పుడు ఆ గురువు ద్వారా ఈ మంత్రాన్ని జీవించి ఉన్న కాలంలో గాని మరణ సమయంలోనైనా సరే, అంటే ఇంకా చనిపోక ముందు ఆ మరణ సమయం వచ్చినప్పుడైనా సరే ఆ తారక మంత్రాన్ని గనక, ఉపదేశాన్ని గనక పొందినట్లయితే పాప సముదాయం అంతా కుకటి వేళతో పెళ్ళగించబడుతుంది. అంటే పాపం అంత బద్ది. అటువంటి వాడు సామీప్య ముక్తిని పొందుతాడు. తర్వాత ఎందుకని పొందుతాడు? ఇప్పుడు ఏదో రండి చెప్పారు ముక్తి పొందుతాడంటే ఆ పొందుతాడు అని అనుకుంటారు. పొందుతాడో పొందడం మనకేం తెలుసు. ఎందుకనంటే ఎల్లప్పుడు కూడా మంత్రాన్ని స్మరిస్తూ ఉండటం వల్ల భగవంతుని స్వరూపంలోనే అతను ఉంటాడు. ఇతడెవరు? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏమి జ్ఞానం లేనటువంటి వాడు కాదు. గురువుల ద్వారా ఉపనిషత్తుల యొక్క సారాన్ని తెలుసుకున్నటువంటి వాడు. అలాంటి వాడు కనుక ఆ పరమాత్మ స్వరూపాన్ని అలా భావించి భావించి భావించి, అంటే ఆ జపం ద్వారా భావించి ఉండటం వల్ల భగవంతుడి యొక్క స్వరూపంగా అతను వెళ్ళిపోతాడు. అది నేనే అనేటువంటి భావం. మనోవాక్కాయాలు భగవంతుని యొక్క కార్యాలకి దగ్గరగా ఉంటాయి. భగవంతుడు చేసేటువంటి పనులకు దగ్గరగా మనోవాక్కాయాలు ఉంటాయి. మరణానంతరం అతడు ఇష్టదేవతా లోకాల్లో ఆ దేవతల యొక్క రూపంలో ఉంటాడు. ఆ దేవతల యొక్క రూపంలోనైనా ఉంటాడు, ఆ దేవతల యొక్క కార్యాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. అందుకని దీన్ని సాలోక్య సారూప్య ముక్తి అని అంటారు. సారూప్య ముక్తి, సాలోక్య సారూప్య అంటే అక్కడి నుంచి ఇక్కడికి, అదే ఉన్నట్టుగా చేసుకుని ఇక్కడ రావచ్చు అనేటువంటి భావంతో. ఇక ఈ సారూప్య ముక్తిలో ప్రయాణం ఎలాగ? కుడిచెవిలో తారక మంత్రం ఉపదేశం పొందినటువంటి సాధకుడు సాధన చేస్తూ మొదట ఆ మంత్రం యొక్క దేవతాలోకానికి వెళ్ళి, అంటే ఆ మంత్రం దేనికి సంబంధించింది, ఏ ఇష్టదేవతకి సంబంధించింది, ఆ దేవతాలోకానికి వెళ్ళి ఆ సాధన యొక్క సామర్థ్యాన్ని బట్టి, అతను చేసినటువంటి సాధన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ దేవత రూపాన్నన్నా పొందుతాడు లేదా ఆ దేవత యొక్క కార్యక్రమాలకి ప్రతినిధిగా ఉంటాడు. అంటే ఆ దేవతలు చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అది ఇతడి ద్వారా జరిగిపోతా ఉంటుంది, అతని యొక్క ప్రతినిధిగా ఉంటాడు. దీని ద్వారా ఏం జరుగుతుంది? సాధనకి ఇంకా బాగా చక్కగా సాధన నడవటానికి వీలుగా మరుజన్మ అతనికి సంప్రాప్తిస్తుంది.